శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం. నరహరి తన తల్లితో తాను సన్యాసం స్వీకరించి లోకోద్ధరణ చేయాలని, తనను సాగనింపమని కోరాడు. అందుకా తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది, నాయనా, నీవు లోకాలకి ధర్మాన్ని చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అవలంబించిన తర్వాత గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికమైన ఆవేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు ఒటువైన నరహరి అలనాడు కపిలుడు తన తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వాన్ని ఇలా ఉపదేశించాడు. అమ్మా, భౌతికమైన శరీరాలు, వైభవాలు అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవ్వడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెన్నంటే ఉంటుంది. యువకులకైనా సరే, వృద్ధులకైనా సరే, ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుని జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి నిజానికి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటివారు. కనుక ధర్మాచరణము ఒక్కటే మానవుల కర్తవ్యం. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్టు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులలోని చేపల వంటివారు. ఆ నీరు కొంచెము ఇంకిపోయాక వాటి గతి ఏమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్ల ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము పరాధీనత వల్ల ఇంకొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండాలను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మింగేస్తోంది. దేనిమీదైనా మమకారం పెట్టుకోవడం అంటే ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరం నీటిబుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిత్స్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయి అని అనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వల్ల మానవుడు ఈ మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడు నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే కారణజన్ముడైన నాకింకేది కర్తవ్యం? విషయసుఖాలు వదల్లేని వారికి నీవు చెప్పినట్టు ముందు గృహస్థాశ్రమం, ఆ తర్వాత సన్యసించడం అనే క్రమం ఉంది. కానీ నాకట్టి విషయ వాసనలే లేవు. గనుక ధీమంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. కనుక నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసాన్ని తీసుకుంటాను. నన్ను నీవు ధ్యానిస్తూ ఉండు, ఈ సంసారాన్ని దాటగలవు అని యశోదకు ఆనాడు బాలకృష్ణుడు చూపినట్టు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కనులారా దర్శించి ఇలా అంది, స్వామి, నీవు నిజానికి పుట్టుకే లేనివాడవు. బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ కొంచెం జ్ఞానమైనా నీవు అనుగ్రహించిందే. నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడమని తలిచి ఎంట కనిపెట్టుకుని ఉండమనడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్టు అనుగ్రహించు. నాకింకా పుత్రుడు కలుగుతారు అన్నావు, కానీ మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవెక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను, నిన్ను విడిచి నేను బ్రతుకులేను అని ప్రార్థించింది ఆ తల్లి. అందుకు నరహరి, అమ్మా, నీకొక్క సంవత్సరంలోగా కవలలు పుడతారు, అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని తల్లి వద్ద మాట తీసుకున్నాడు. అతడు సాక్షాత్తు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులిద్దరూ నిత్యము అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులైన వారికి ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా 1 సంవత్సరం గడిచేసరికే అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలు నాడిస్తూ ఉంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్టే వీరిద్దరూ పుట్టారు. నీకు ఇంకా 2 కొడుకులు, 1 కూతురు కూడా కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతినిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. కానీ నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకుని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠురాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాం. నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికే ఇక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు. మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమింకెలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి, మీకిక జన్మ ఉండదు. అమ్మా, నీకు నన్ను చూడాలని ఉంటే, నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేతిలో దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యాన్ని చూసిన జనం, 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు. కొంతమంది మాత్రం, ఆయన అవతారమూర్తి, ఈయన్న కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళిపోయాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న దత్తాత్రేయ స్వరూపాన్ని, ఆ తర్వాత శ్రీపాద రూపంలోనూ దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలిచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన మళ్ళీ తప్పక నేను దర్శనమిస్తానన్న మాట ఇచ్చి వాళ్లను వెనుక్కు పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వల్ల వారు తమ పుత్ర వ్యామోహాన్ని మరచి భక్తిభావంతో వెనక్కు మళ్ళారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు. తర్వాత అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువును కుంభించి కేచరీ ముద్రలో నాదానుసంధానపురులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయన్ని చూసి ఆశ్చర్యచకితులు అవుతూ ఉండేవారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సును చూసి ఆయన యోగ పూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి యతుల్లో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతీ స్వామి అనే సన్యాసి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవాడు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వానికి గురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నారని, కనుక ఆయన వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు, సన్యాసులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి వారి శిష్యులతో చెబుతూ ఉండేవారు. చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులందరూ నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వరులే, మానవ మాత్రులు కారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించడానికి ఈ భూమిపై అవతరించారు. ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరలా మీరే నిర్దుష్టం చేసి విస్తరింపజేయాలి. అధికారం కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైనా, బుద్ధిమంతులకు చాలా సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, కనుక మీరు కూడా సన్యసిస్తే మేం మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనలను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామే శ్రీ నృసింహ సరస్వతి అనే పేరు. ఆ తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలో ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేద అర్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు సిద్ధయోగిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, నాకొక సందేహం కలుగుతుంది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు ఎలా గురువు అవుతారు? ఆయన గురువును ఆశ్రయించి సాధించాల్సింది ఏముంది అని అడిగాడు. దానికి సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, కృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్టే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైంది. దీనికి మూలపురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువునకు శిష్యుడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, తర్వాత శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ చివరిలో ఉన్న కృష్ణ సరస్వతీ స్వామియే నృసింహ సరస్వతీ స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రుడైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. ఆ తర్వాత ఆయన మేరుపర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం నిరంతర యోగనిష్టలో గడిపి ప్రయాగ చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాసమిచ్చారు అని చెప్పాడు సిద్ధయోగి. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.